అంటే జనరల్ గా యుద్ధాలు అనే వాటి వలన అనేక నష్టాలున్నాయి. ఆ నష్టాలన్నింటినీ కూడా ఇక్కడ అర్జునుడు చెబుతూ ఉన్నాడు. యుద్ధం జరిగితే ఎటువంటి నష్టాలు కలుగుతాయి అనేది. ప్రత్యేకించి ఈ వర్ణాశ్రమ సిద్ధాంతం, వర్ణాశ్రమ వ్యవస్థ అనేది కోల్పోయినట్లయితే ఎవరైతే రక్షింపబడాలో సమాజంలో వాళ్ళు రక్షణ లేకుండా అయిపోతారు. ప్రత్యేకించి ఐదుగురిని మనం రక్షించాలి. బ్రాహ్మణులు, స్త్రీలు, పిల్లలు, ముసలి వాళ్ళు, ఆవులు. ఈ ఐదింటిని కూడా ఇప్పుడు కూడా సమాజంలో ఎప్పుడైతే ఈ ఐదు కూడా సంరక్షణ జరుగుతుందో అప్పుడు సమాజం బాగుంటుంది. ఎందుకని వీళ్ళు ఐదు కూడా ఐదుగురు కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు. సో కాబట్టి వీటిని ఎప్పుడైతే మనం రక్షించమో కేవలం అరాచకాన్ని మనం ఊహించవచ్చు అదనమాట. సో అందుకని ఇక్కడ ఒక దాంట్లో ఒక అంశాన్ని చెబుతూ ఉంది ఏంటంటే, ఎప్పుడైతే కుటుంబంలో నాస్తికవాదం పెచ్చు పెరిగినో, సో ఈరోజు నాస్తికవాదాన్ని పెంపొందించడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏ విధంగా భగవంతుడు లేడు, మనం ఏం చేసినా చెల్లుతుంది, ఎన్ని తప్పులు చేసినా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, లాని ఈజీగా మనం కొనేసుకోవచ్చు. సో ఇట్లాంటి వాటి వలన ఈ తప్పు అంటే లేదంటే పాపము చేయడానికి ఎవరు వెనుకాడట్లేదు. బట్ ఎప్పుడైతే భగవంతుడు ఎంత స్ట్రిక్ట్ గా మనల్ని పనిష్మెంట్ చేస్తాడో తెలిస్తే మనకి మనం ఇట్లాంటి తప్పులు ఏం చేయం అనమాట. మనం అంటే మానవ జీవితం అనేది బాధ్యతతో కూడుకుని ఉన్నది. ఆ బాధ్యతను మరిచి మనం బాధ్యతారహితంగా ప్రవర్తించినట్లయితే అనేక కష్టాలని, అనేక పనిష్మెంట్స్ మనకి యాక్చువల్గా ఇవ్వడం జరుగుతుంది. మనం ఈ భౌతిక ప్రకృతి భౌతిక సమాజంలో మనం ఈ లాని మనం అవాయిడ్ చేయొచ్చేమో కానీ భగవంతుడి యొక్క నియమాలను మనం దాన్ని తప్పించుకోలేమన్నమాట. సో అందుకనే మనకి ఇంతకుముందు గనక ఎవరన్నా తప్పు చేసినట్లయితే వైదిక సమాజంలో వాళ్ళకి 3 రోజులు ఉపవాసం ఉండాలి. ఏదైనా చిన్న తప్పు చేస్తే 3 రోజులు ఉపవాసం అనమాట. మనం ఇప్పుడు ప్రస్తుతంలో అసలు ఒక రోజు ఉపవాసానికే చాలా మనం వెనుదీస్తూ ఉంటాం. కానీ ఇంతకుముందు కనుక చిన్న తప్పు చేసినా, అబద్దం ఆడినా, ఏదైనా దొంగిలించినా ఇంట్లో పనిష్మెంట్ ఏంటంటే 3 రోజులు ఉపవాసం ఉండాలి. 3 రోజులు ఏం భోజనం ఉండదు, ఓన్లీ మంచినీళ్ళు తాగటమే అనమాట. అంటే చూడండి, చిన్న తప్పు చేస్తేనే 3 రోజులు అలాంటి ఉపవాసం, ఇలాంటి పనిష్మెంట్ ఉంటే ఇంకా పెద్ద పెద్ద తప్పులకి ఎంత పనిష్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ చెబుతూ ఉన్నారు, ఏ విధంగా అయితే సరైన పిల్లల్ని కనకపోతే ఏమవుతుంది, దుష్ట సంతానం వల్ల ఒలిగే వచ్చే నష్టాలు అర్జున్ చెబుతూ ఉన్నాడు. దుష్ట సంతానం వల్ల వాళ్ళ జీవితాంతం బాధపడాలి, సమాజం అంతా బాధపడుతుంది. ఇప్పుడు దొంగలుంటే ఏంటి, మొత్తం సమాజానికే భయం కలుగుతుంది, టెర్రరిస్టులు ఉన్నారనుకోండి. అంటే అలాంటి వాళ్ళ వలన ఎంతమందికి హాని జరుగుతుంది, అనేక మందికి హాని జరిగే అవకాశం ఉంది. సో అర్జునుడు ఇవన్నీ కూడా చెబుతూ ఉన్నాడు, ఇన్ని రకాలుగా హాని జరిగే అవకాశం ఉంది అని. సో ఈ రోజు సమాజంలో ఇంత ఆలోచించట్లేదు. అర్జునుడు చాలా ఆలోచిస్తూ ఉన్నాడు కాబట్టి ఇంత అంటే నేను చేసే పనికి ఎటువంటి పర్యవసానాలు వస్తాయి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. మనం ఈ రోజు ఏం ఆలోచించట్లేదు, మనం చేసేస్తూ ఉన్నాం పనుల్ని. కానీ ఆయన అంత ఆలోచించి ఏది మంచిది ఏది చెడు, ఎందువల్ల వాళ్ళు అంత ఆలోచించేవాళ్ళు, తప్పు చేసినట్లయితే చాలా ఎక్కువ పనిష్మెంట్ ఉండేది అందువలన అంతగా ఆలోచిస్తున్నారు. ఈ రోజు మనం పనిష్మెంట్ కి ఏం భయపడలేదు, ఎవరు మనం పనిష్ చేస్తారు, మనం ఎన్ని తప్పులు చేసినా అలాగే వెళ్ళిపోతూ ఉన్నాం. కాబట్టి మనం ఎప్పుడు ఆలోచించట్లేదు నేను చేసేది సరైందా మంచిదా తప్ప అనేది. కానీ ఏ బాధ్యతాయుతమైన సమాజంలో తప్పు చేస్తే వాళ్ళకి చాలా సీరియస్ పనిష్మెంట్ ఉంటుంది. సో ఎందుకు అలాంటి సీరియస్ పనిష్మెంట్ ఇచ్చారు, కాబట్టి తప్పులు ఎవరు చేయరు అని. ఒక దేశంలో వాళ్ళు కనుక దొంగతనం చేస్తే ఆ చేయి కట్ చేసేస్తారు అనమాట, ఏ చేతితో చేస్తారో ఆ చేయి. సో మరి అక్కడ అంటే ఒక ఆయన అన్నాడు, ఎందుకు ఇంత కఠినంగా పెట్టారు, మరి ఇంత కఠినం అయితే అందరు జనాలు ఎలా జీవిస్తున్నారు అని ఆయన అడిగారు. మరి మీరు ఎక్కడ చూసారా చేతులు లేకుండా జనాలని అని, అందరు చేతులు ఉన్నాయి అన్నాడు. అంటే ఏంటి, ఎవరు దొంగతనం చేయట్లేదు అని. అదేవిధంగా ఎప్పుడైతే మనకి ఈ నియమాలు అనేవి చాలా లూజ్ గా ఉంటాయి, అందరూ వాటిని బ్రేక్ చేస్తారు. అదే ఈ యొక్క పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటే అప్పుడు ఎవరు ఆ యొక్క అంటే తప్పును చేయరు, అలా పాపాన్ని చేయరు. సో ఇక్కడ కూడా అర్జునుడు చెబుతూ ఉన్నాడు, ఈ విధంగా సంతానం కలిగినట్టయితే మొత్తం కూడా సమాజం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ రోజు మనం అదే చూస్తున్నాం. ఏ విధంగా అయితే స్త్రీలు సరైన బిడ్డల్ని కనకపోతే ఎటువంటి పరిస్థితి వస్తుందో ఈ రోజు మనం సమాజంలో చూస్తున్నాం. వాళ్ళందరూ అంటున్నారు ఓవర్ పాపులేషన్ అని. యాక్చువల్గా ఓవర్ పాపులేషన్ కాదు, ఓవర్ బ్యాడ్ పాపులేషన్. మంచి పాపులేషన్ ఎంత ఉన్నా కానీ నష్టమే లేదు. యాక్చువల్లీ జనసంఖ్య తగ్గుతూ ఉంది, వాళ్ళు మోసం చేసి జనసంఖ్య పెరుగుతూ ఉందని చెబుతున్నారు. రోజు రోజుకి జనాభా యాక్చువల్గా తగ్గుతూ ఉంది. ఎందువలన? యాక్చువల్గా ఒక సమాజంలో అంటే 1000 మంది ఉన్న సమాజం వర్ణాశ్రమం ప్రకారం ఉన్నట్లయితే ఎలా ఉంటుంది అని మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఒక 1000 మంది ఉన్నట్లయితే 1000 మందిలో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, 9 మంది క్షత్రియులు ఉంటారు, 90 మంది వైశ్యులు ఉంటారు, 900 మంది శూద్రులు ఉంటారు. ఒక 1000 మంది కనుక శాంపుల్ తీసుకున్నట్లయితే, ఒక వర్ణాశ్రమ వ్యవస్థలో వర్ణాశ్రమం చక్కగా ఉన్నట్లయితే, అటువంటి సమాజంలో ఒక శాంపుల్ తీసుకున్నట్లయితే, ఆ 1000 మందిలో 900 మంది శూద్రులు, 90 మంది వైశ్యులు, 9 మంది క్షత్రియులు, ఒక బ్రాహ్మణుడు. అంటే ఒక బ్రాహ్మణుడు 1000 మందికి ఆయన వాళ్ళ యొక్క అవసరాలకి ఆయన గైడెన్స్ ఇవ్వగలడు అనమాట. సో ఇక్కడ అర్జునుడు చెబుతూ ఉన్నాడు, మనం గనక యుద్ధం చేసినట్లయితే వర్ణాశ్రమ వ్యవస్థ కూలిపోతుంది అని. అంటే ఏంటి, ఆ సమయంలో వర్ణాశ్రమం ఉంది. మనకి కురుక్షేత్ర యుద్ధంలో 66 కోట్ల మంది చంపబడ్డారు. అంటే 66 కోట్ల మంది క్షత్రియులు, వాళ్ళందరూ కూడా యాక్చువల్లీ యుద్ధంలో ఆరితేరిన వాళ్లే కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. అంటే ఏంటి, మనం 1000 మందిలో 9 మంది క్షత్రియులు. సో అప్పుడు సమయంలో అప్పటికేంటి, క్షత్రియుల వంశంలో ఉన్న పిల్లల్ని, ముసలివాళ్ళని, నెక్స్ట్ యుద్ధంలో పాల్గొనున్న వాళ్ళని తీసేస్తే, లైక్ ధృతరాష్ట్రుడు అట్లాంటి వాళ్ళు పాల్గొనలేదు, అలాంటి వాళ్ళని తీసేస్తే 66 కోట్ల మంది వాళ్ళు పాల్గొన్నారు. సో ఒక 10 మంది అనుకోండి, 9 క్షత్రియులు 10 అనుకున్నా కానీ 1%, 1000లో 10 అంటే 1%. అంటే మొత్తం సమాజంలో 1% క్షత్రియులు ఉంటారు. ఎందుకంటే 9 క్షత్రియులు 999 మందిని వాళ్ళు కాపాడగలరు. సో ఆ సమయంలో 66 కోట్ల మంది కనుక క్షత్రియులు ఉన్నట్లయితే, 66 కోట్ల మంది చనిపోయారు కురుక్షేత్ర యుద్ధంలో. ఇంకా అప్పటికీ కూడా అదంతా కురుక్షేత్ర యుద్ధం అయిన తర్వాత కూడా చాలా క్షత్రియులు ఉన్నారు ఇంకా. సో 70 కోట్ల మంది అనుకున్నా కానీ అప్పుడు ఉన్నది, 70 కోట్లు 1% అయితే అప్పుడు ఎంత శాతం జనాభా ఉండుంటుంది? 70 కోట్లు 1% అంటే 7000 అంతేనా, 7000 కోట్లు, 7000 కోట్ల జనాభా ఉందంట అప్పుడు ఆ సమయంలో. ఇప్పుడు జనాభా ఎంత? ఇండియా కాదు, మొత్తం ప్రపంచం. అప్పుడు మొత్తం ప్రపంచం అంతా లెక్క తీసుకుంటే 600 కోట్లు. అప్పుడు 7000 కోట్లు ఉన్నారు, ఇప్పుడు 600 కోట్లు ఉన్నారు. అంటే జనాభా తగ్గిందా పెరిగిందా? సో జనాభా యాక్చువల్గా తగ్గుతూ ఉంది. వాళ్ళు ఎప్పుడో ఒకసారి లెక్క తీశారు, అది కూడా మీ ఇంట్లో ఎంతమంది అండి రాసేసుకున్నారు. ఆ తర్వాత ఎటు పెరుగుంటారు కదా, వాళ్ళు అడగరు అనమాట, మళ్ళీ ఇంతకుముందు 5 7 వేసుకో. ఈ విధంగా కాకి లెక్కలు అనమాట, అన్ని కూడా జనరల్ గా టీచర్స్ వీళ్ళకి ఇస్తూ ఉంటారు. వాళ్ళే అందరి దగ్గరికి వెళ్ళి అడగరు, ఏదో ఒక 4 శాంపుల్ అక్కడిక్కడ అడిగేసి, ఓకే మీరు ఇంత, ఓకే 10 సంవత్సరాల క్రితం ఇంతమంది ఉన్నారంటే ఇప్పుడు ఇంతమంది అయి ఉంటారులే, 81 నుంచి 91 ఇంత పర్సెంట్ అభివృద్ధి ఉందంటే ఇప్పుడు ఈ బాడీ ఇంత ఉంటుంది, వేసేయి అప్పుడు 5 ఉందా 9 7 ఉందా 11 వేసేయి అని వాళ్ళ లెక్కలని మళ్ళీ ఫిల్ చేసుకుని పంపించేస్తే అట్లా పెరుగుతూ ఉంది జనాభా. మన లెక్కల్లో పెరుగుతూ ఉంది కానీ యాక్చువల్గా జనాభా పెరగట్లేదు. జనాభా పెరిగిందనుకున్నా, జనాభా గనక సరిగ్గా ఉన్నట్లయితే, సరైన వ్యక్తిత్వం ఉన్నట్లయితే దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. కానీ దొంగలు 4 ఉన్నా కానీ వాళ్ళు మొత్తం, టెర్రరిస్టులు 4 ఉన్నా కానీ వాళ్ళు మొత్తం సమాజాన్ని నాశనం చేసేస్తారు. సో ఈరోజు ప్రాబ్లం మన సమాజంలో ఎక్కువ మంది ఉండటం కాదు, ఎక్కువ మంది చెడు వ్యక్తులు ఉన్నారు, అది ప్రాబ్లం. లేదంటే కురుక్షేత్ర యుద్ధం ముందు మనకంటే ఎన్నో రెట్లు ఎక్కువ మంది జనాభా ఉన్నారు. అప్పుడు వాళ్ళందరూ పీస్ఫుల్ గా ఉండగలిగారు. ఎందుకని, కురుక్షేత్ర యుద్ధం అయిన తర్వాత కూడా పరీక్షిత్ మహారాజు ఆయన మొత్తం ప్రపంచాన్ని పరిపాలిస్తుంటే కలికి స్థానం లేదు ఆ టైంలో. అంటే అందరూ చాలా ప్రశాంతంగా ఉన్నారు. దీని తర్వాత యుధిష్ఠిరు మహారాజు ఏ విధంగా పరిపాలించాడని కూడా భాగవతంలో ఉంది. ఆయన ఎంతో సస్యశ్యామలంగా, ఎంతో వనరులుండి అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారని అప్పుడు చెప్పబడింది. అంటే కురుక్షేత్ర యుద్ధం తర్వాత కూడా వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారన్నమాట. సో మరి అంటే అంతమంది ఎక్కువ మంది ఉండి కూడా అప్పుడు ఆనందంగా ఉండగలిగితే, మనం ఇప్పుడు తక్కువ మంది ఉండి ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నాం? బికాస్ ఆఫ్ బ్యాడ్ పాపులేషన్. అంతేగాని పాపులేషన్ ఓవర్, నాట్ ఓవర్ పాపులేషన్, ఇట్స్ బ్యాడ్ పాపులేషన్, దట్ ఈస్ అందువల్ల మనం ఆనందంగా ఉండలేకపోతున్నాం, అది కారణం అనమాట. అందుకనే ఇంట్లో అల్లరి పిల్లవాడున్నా మొత్తం ఇల్లంతా డిస్టర్బ్ అయిపోతుంది. అదేవిధంగా సమాజంలో, అందుకనే ఎప్పుడైతే దుర్యోధనుడు పుట్టాడో వాళ్ళు అపశకునాలు చూశారనమాట. ఇమ్మీడియట్ గా ధృతరాష్ట్ర చెప్పారు, ఈయన్ని తీసుకెళ్లి అడవిలో పారేద్దాం, మనం ఇతను కానీ పెంచుకున్నట్టయితే మొత్తం మన వంశం నాశనం అయిపోద్దని. ఒక్కడు బస్ సఫిషియంట్, ఒక్కడి వలన ఇన్ని జరిగినాయి అనమాట. సో అందుకనే ఇక్కడ ఈ మనం ఎటువంటి పిల్లల్ని కంటాం అనేది ఇంపార్టెంట్. పిల్లల్ని కన్నాం లేదు కదా, ఎటువంటి పిల్లలను ఏ విధంగా కనాలి అనేది ఇక్కడ చెబుతూ ఉన్నారు. సో అయితే ఇక్కడ మనం ఇంకో లాజిక్ కూడా, అర్జున్ ఏం చెబుతున్నాడు, ఇలా అన్ని జరిగి అంతా వినాశనమే జరుగుతుంది యుద్ధం వల్ల అని. కానీ మనం యుద్ధం అయిన తర్వాత చూస్తున్నాం యుధిష్ఠిరు మహారాజు చాలా చక్కగా పరిపాలించాడు అని ఉంది భాగవతంలో. అంటే ఏంటి, ఈయన చెప్పిన కారణాలన్నీ కాకుండా ఏయో ఇంకా వేరే కారణాలు ఉండటం వల్ల ఇంకా సస్యశ్యామలంగా ఉండగలిగింది. ఏంటి ఆ ఫ్యాక్టరు, ఆయన అర్జునుడు ఇన్ని కారణాలు చెప్పాడు కానీ ఒక ఇంపార్టెంట్ కారణం ఆయన మర్చిపోయాడు. ఏంటది, భక్తి. దుర్యోధనుడు ఆయన ఉంటున్నాడు, మనం యుద్ధం చేయకుండా ఉందాం, దుర్యోధనే పరిపాలించుకోండి, ఎందుకు మనం, ఆయన కూడా బాగానే పరిపాలిస్తున్నాడు కదా, మనం ఎందుకు ఆయన దగ్గర నుంచి ఇంత యుద్ధం చేసి ఇంతమందిని సంహరించి మరీ ఆ రాజ్యాన్ని తీసుకోవాలి. నో, ఆయన నాస్తికుడు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నా నాస్తికుల వలన ఇవన్నీ జరుగుతాయని. మరి దుర్యోధనే నాస్తికుడు, లీడరే నాస్తికుడు. నాస్తికుడు అయితే ఏమవుతుంది, ఆయనే కృష్ణ భక్తినే ఎంకరేజ్ చేయడు కాబట్టి అందరూ కూడా ఎంత భౌతికంగా ఎంత అడ్వాన్స్ అయినా కానీ వాళ్ళు ఆధ్యాత్మికంగా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అందువలన కృష్ణుడు ఏం చేస్తున్నాడు, నువ్వు ఎన్ని రీజన్స్ చెప్పినా కానీ దీని అన్నిటికంటే ఇంపార్టెంట్ యుధిష్ఠిరుడు రాజు కావాలి. ఆయన రాజు అయితే ఆయన భక్తుడు కాబట్టి ఆయన భక్తి వలన మొత్తం రాజ్యం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. అది మనకు ఆల్రెడీ చూస్తాం యుద్ధం అయిన తర్వాత రాజ్యం అంతా సస్యశ్యామలంగా ఉండి యుధిష్ఠిరుడు పరిపాలించడం. అంటే కృష్ణుడు కరెక్ట్ అనమాట. అంటే అర్జునుడు ఇన్ని కారణాలు ఆలోచించినా ఆయన కృష్ణుడు ఏం కోరుకుంటున్నాడని తెలుసుకోలేకపోయాడు. కృష్ణుడు ఏమనుకుంటున్నాడు, ఉన్నతమైన లక్ష్యం, భక్తి లక్ష్యం అన్నిటికంటే ముఖ్యం, అది ఎవరైతే బాగా అలవాటు చేయగలరో వాళ్ళని రాజుని చేయాలి. దుర్యోధనుడు అది చేయడు కాబట్టి ఆయన్ని తీసేసి యుధిష్ఠిరుని రాజు చేయాలి. కానీ అది కన్సిడర్ చేసుకోలేదు అర్జునుడు. అందువలన ఆయన ఇచ్చిన ఇన్ని ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినా కానీ అవి రాంగ్ అయిపోయినాయి అనమాట. ఆయన ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ తప్పేం కాదు, బట్ వీటన్నిటికంటే ఉన్నతమైన లక్ష్యం ఇంకోటి ఉంది. అందువల్ల కురుక్షేత్ర యుద్ధం తర్వాత కూడా చాలా కాలం పాటు, ఎందుకని పరీక్షిత్ మహారాజు 700 సంవత్సరాలు పరిపాలించాడు, యుధిష్ఠిరు మహారాజు 35 సంవత్సరాల పాటు పరిపాలించాడు. సో ఆ సంవత్సరాలన్నీ కూడా చాలా రాజ్యం వాళ్ళు చాలా బాగా చేయగలిగారు. మరి ఈయన చెప్పినవన్నీ కరెక్టే అయితే వాళ్ళు సరిగ్గా పరిపాలించే వాళ్ళు కాదు కదా, ఇవన్నీ జరిగిండే కదా అప్పుడు. అంటే భక్తి అనేది ఉన్నట్లయితే అన్ని అసమానతల్ని మనం తొలగించవచ్చు. భక్తి లేకపోతే మనం ఎంత బాగున్నా గానీ ఎంత అడ్వాన్స్ అవుతున్నా గానీ అది ఎప్పటికీ మంచిది కాదనమాట. సో అర్జునుడు ఈ కన్సిడర్ ఈ కారణాలన్నీ కూడా ఆయన గమనించలేదు. అదేవిధంగా మనం కూడా ఎప్పుడైతే ఒక సమస్యతో మనం సమస్య గురించి ఆలోచిస్తుంటే మనం అన్ని కోణాల నుంచి చూడలేము. ఎందువలన, మనం కామక్రోధ లోభాలతో మన యొక్క ఆలోచన కవర్ అయిపోయి ఉండటం వలన భగవంతుడు ఏం కోరుకుంటున్నాడు అనేది మనం చూడలేము. అందుకనే గురువు కావాలన్నమాట. గురువు చూస్తాడు, ఓ ఇది నీకు మంచిది కాదు, ఇది మంచిది అని. సో మనకి ఏ సమస్య వచ్చినా మనం ఎందుకు ఒక ఎవరైతే త్రిగుణాలకు అతీతంగా ఉన్న వ్యక్తిని మనం కన్సల్ట్ చేయాలి. ఆయన్ని మనం అడిగి తెలుసుకుంటేనే మనకు తెలుస్తుంది ఈ పరిస్థితిలో మనకి ఏది మంచిది అని. లేనట్లయితే మన యొక్క ధోరణితో మనం చూసినట్లయితే మనం ఎప్పుడు కూడా రాంగ్ స్టెప్ వేసే అవకాశం ఉంది. ఏ విధంగా అయితే అర్జునుడు, ఆయన చాలా తెలివి గలవాడు, రాజు అర్జునుడే సామాన్యుడు కాదు కదా, ఎంతో మందిని మెప్పొందించి ఎన్నో ఆయుధాలు సంపాదించాడు, ఎంతో తెలివితేటలు, లేకపోతే నెక్స్ట్ ఆయన నిద్రను కూడా జయించాడు. గుడాకేశుడు ముందు చూసాం, నిద్రను జయించడం అంటే సామాన్యం, నిద్రను జయించాడు, ఎన్నో ఆయన ప్రత్యేకించి కృష్ణుడు యొక్క సాంగత్యం ఉంది. అయినప్పటికీ కూడా అటువంటి వ్యక్తి కూడా, అంటే ఇక్కడ కృష్ణుడు ఏం చూపిస్తున్నాడంటే అటువంటి వ్యక్తి కూడా సరైన నిర్ణయంకి రాలేకపోయాడు, ఆయన కూడా సరిగ్గా ఆలోచించలేకపోయాడు. ఇంకా మన గురించి చెప్పాల్సిందే ఉంది. కాబట్టి మనం అనుకోకూడదు మనం చాలా తెలివి గలవాళ్ళం, అన్ని నాకు తెలుసు, నేను అన్ని క్యాలిక్యులేషన్ చేసేసాను, నా అనుభవం ఇంత అనుభవం ఉంది అని అనుకోకూడదు. మనం ఎప్పుడు కూడా వైష్ణవులను సంప్రదిస్తే గాని మన జీవితంలో ఎటువంటి నిర్ణయం మనకి సహకరిస్తుంది, మనకి నిజంగా ఉపయోగపడుతుంది అనేది తెలియదు. హరే కృష్ణ. నేను ప్రశ్న ఉంటే అడగచ్చు. ఐదుగురా, ఓకే. పిల్లలు, స్త్రీలు, ఆవులు, బ్రాహ్మణులు, ముసలి వాళ్ళు, వీళ్ళు ఐదుగురు వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు. అందుకని అలా ఐదుగురికి రక్షణ ఇవ్వాలి. ఈరోజు సమాజంలో ఐదుగురిని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. అది. అందువలన ఈరోజు సమాజం బాగాలేదు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? నేను పాపులేషన్ తగ్గుతుంది, నెంబర్ కూడా తగ్గుతుంది. 7,000 కోట్లు ఎక్కడ, మనం జస్ట్ మామూలుగా లెక్కేస్తేనే 7 కోట్లు ఉంది, 7,000 కోట్లు ఉంది. ఇప్పుడు 600 కోట్లు అంటే అది 600 కోట్లు కూడా ఇట్లా లెక్కేస్తే ఏది పెంచేసి లెక్కేస్తే
7,000 కోట్లు ఎప్పుడుంది?
7,000 కోట్లు ఎప్పుడున్నాయి? కురుక్షేత్ర యుద్ధం సమయం అంటే అది మినిమం 7,000. నేను 66 కోట్ల మంది అయితే గ్యారంటీగా చనిపోయారని చెప్పారు. దాంట్లో కూడా మనకు తెలియదు ఎంతమంది క్షత్రియులు పాల్గొనలేదు. దాంట్లో ఏం చెప్పారు, కేవలం ఆరితేరిన వాళ్ళు, యుద్దంలో ఆరితేరిన వాళ్ళు మాత్రమే కురుక్షేత్రలో పాల్గొన్నారు అని చెప్పారు. మరి యుద్దంలో ఆరితేరిన వాళ్ళు, పిల్లలు ఇంకా నేర్చుకుంటున్న వాళ్ళు, క్షత్రియులకు ఇంకా పిల్లలు ఉంటారు కదా. నెక్స్ట్ ముసలి వాళ్ళు, ధృతరాష్ట్రం లాంటి వాళ్ళు పాల్గొనలేదు కదా. మరి వాళ్ళందరినీ తీసేస్తేనే వాళ్ళు 66 కోట్ల మంది చనిపోయారంటే నెక్స్ట్ ఇంకా ఎన్నో కోట్ల మంది అంతు తెలియలేదు అని చెబుతారు. కురుక్షేత్ర యుద్దంలో కొన్ని కోట్ల మంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏమయ్యారో వాళ్ళకి తెలియదు, కానీ 66 కోట్ల మంది మాత్రం చనిపోయినట్టు తెలిసింది. అంటే ఇంకా ఎక్కువ, అంటే క్షత్రియులు అంటే మనం అనుకున్న 1% ఇంకా ఎక్కువ ఉండొచ్చు. మనం 70 కోట్లు తీసుకున్నాం కానీ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సో ఇంకా 7,000 కోట్లు అంటే మినిమం 7,000 కోట్లు ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఎక్స్ట్రా లెక్కలేస్తేనే 600 కోట్లు వచ్చినాయి. పెరుగుతుంది కదా, పెరుగుతుంది కదా అని 10 సంవత్సరాల ముందు ఎంతుంటే వేసే అంటేనే 600 కోట్లు వచ్చింది. అంతేకాకుండా వాళ్ళు 1000 సంవత్సరాలు జీవించేవాళ్ళు అప్పుడు. అంటే ఏంటి, ఎక్కువ మంది పాపులేషన్ ఉండాలి కదా. ఇప్పుడు 1000 సంవత్సరాలు జీవించే వాడికి 100 సంవత్సరాలు జీవించారు, మనం ఏంటి తొందరగా చనిపోతున్నాం. అప్పుడేంటి, అర్జునుడు కొడుకు మనవడు అందరూ ఉన్నారు అక్కడ, అర్జునుడి తాతలు, భీష్ముడు కూడా ఉన్నాడు. భీష్ముడు ఏమవుతాడు, తాతకి తండ్రి. అంటే ఎన్నో జనరేషన్స్ ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు 16 సంవత్సరాలకే పిల్లలు పుడుతున్నారు, అభిమన్యుడికి 16 సంవత్సరాలు. అంటే ఏంటి, ఎంతో వాళ్ళ స్పాన్ ఎక్కువ ఉందంటే ఏంటి, ఎక్కువ కాలం జీవిస్తున్నారంటే ఎక్కువ మంది ఉంటారు కదా. భీష్ముడు నుంచి 4 తరాల వాళ్ళు ఉన్నారంటే ఎక్కువ జనాభా ఉంటుందా తక్కువ జనాభా ఉంటుందా? మనం రాను మన జీవితకాలం తగ్గిపోతుంది, మరి జనాభా తగ్గుతుందా పెరుగుతుందా? మనం ఇప్పుడు 50 ఏళ్ళకి చనిపోతున్నారు, యాక్సిడెంట్లు పెరిగిపోయినాయి, ఎన్నో రకాలుగా చనిపోతున్నారు. ఇప్పుడు యాక్సిడెంట్లు ఏంటి, ఇప్పుడు వేలకు వేలు అంటే యుద్ధాలు జరుగుతున్నాయి, రకరకాలుగా చనిపోతూ ఉన్నారు. మన వయస్సు తక్కువ, అనేక రోగాలు వస్తున్నాయి, వేరే రకాలుగా చనిపోవడం పెరుగుతుంది. అట్లీస్ట్ చూస్తాం కదా, రోడ్ యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి అని, మామూలు యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి, తీవ్రవాదం పెరుగుతుంది, రోగాలు పెరుగుతున్నాయి. ఇవన్నీ చెప్పుకుని మనం అనుకుంటున్నాం పాపులేషన్ పెరిగిపోతుందని చెప్పి, అది ఊహ అన్నమాట. అంటే అలా అన్నా చెబితే ఏంటంటే అమెరికా వాళ్ళకి భయం అనమాట, ఇండియన్స్ పెరిగిపోతే వాళ్ళకి భయం, అందుకని ఇట్లా చెప్పేసి తగ్గించేసేస్తే యాక్చువల్గా వాళ్ళు చేస్తున్న పని అంతా కూడా. సో దట్ మన అంటే ఇండియా స్ట్రాంగ్ అవుదని. ఎందుకని, ఎక్కువ మంది ఉంటే కంట్రోల్ చేయడం కష్టం. ఇప్పుడు కంట్రోల్ చేయాలని తక్కువ మంది ఉన్నారనుకోండి కంట్రోల్ చేయడం ఈజీ. సో ఎక్కువైపోయారంటే తగ్గించేయండి, బర్త్ కంట్రోల్ ఇది అది అని చెప్పేసి హడావిడి చేసేసి ఇద్దరు కంటే ఎక్కువ వద్దు, ఒకళ్ళు ఉంటే చాలా మంచిది, ఎవరు ఎన్ని చెబుతుంది, వాళ్ళు ఇస్తున్న ఐడియాస్ అనమాట. సో ఇవన్నీ పొలిటికల్ గా జరుగుతుంది, కానీ అంతేగాని నిజంగా మన శ్రేయోభిలాషిగా వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. ఎక్కువ మంది కంటం ప్రాబ్లం కాదు, రాంగ్ పీపుల్ కంటం ప్రాబ్లం. 10 మంచి కొడుకులున్నా ఈజీగా మేనేజ్ చేయొచ్చు అవును కదా, బట్ ఇద్దరు ఉన్నా కానీ ఇద్దరు రాక్షసులాగా ఉంటే మొత్తం అది. సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎలాంటి పిల్లల్ని కనాలి, దానికి ఎటువంటి రక్షణ ఉండాలి, స్త్రీలకు ఏ విధంగా రక్షణ ఇవ్వాలి, ఇది మనం ఆలోచించాల్సింది. ఎస్,
ఇప్పుడు నామ సంకీర్తనం చేసేటప్పుడు మనసు అక్కడ ఇక్కడ పోతుంటది, ఆ మనసును కంట్రోల్ చేయాలైతే ఏం చేయాలి మనం? ఏకచిత్తం మనం
చూడండి, మనం మీరు మన జీవితంలో ఆలోచించండి, మనసు ఎప్పుడు ఎక్కువగా కంట్రోల్లో ఉంది? మనం ఎవరినన్నా ప్రసన్నం చేసుకోవాలి, ఎవరినన్నా వాళ్ళని ఇష్టపెట్టాలి అని అనుకున్నప్పుడే మన మనసు చాలా అటెంటివ్ గా ఉంటుంది. సపోజ్ మన ఇంటికి చాలా ఇష్టమైన వాళ్ళని పిలిచామనుకోండి, ఎంత జాగ్రత్తగా ఉండి ఇల్లంతా సర్ది చక్కగా వాళ్ళకి బాగా చేయాలని మన ప్రయత్నం, ఫుల్ ప్రయత్నం చేస్తాం అవును కదా. అందుకని వాళ్ళని ఎట్లా అట్లా మనం వాళ్ళని మెప్పు పొందాలి అని, అట్లీస్ట్ వాళ్ళని ప్రసన్నం చేయాలి అని. సో అదేవిధంగా మనం ఎప్పుడైతే ఒక వ్యక్తిని ప్రసన్నం చేయాలని జపం చేస్తామో అప్పుడు బాగా చేయగలుగుతాం. సంకీర్తన గాని భక్తి గాని, నేను ఒక వ్యక్తిని ప్రసన్నం చేసుకోవాలి. సో ఆ వ్యక్తిని ముందు ఐడెంటిఫై చేయాలి, నేను ఈ వ్యక్తి, ఇతను కృష్ణుని ప్రతినిధి, నేను ఈయన్ని ప్రసన్నం చేయాలి అనుకున్నప్పుడే మనలో ఈ యొక్క శ్రద్ధ అనేది వస్తుంది. హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్న? ఓకే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.